गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मः तस्मै श्रीगुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः।
భారతీయ ఆధ్యాత్మికతలో సాయి జీవితము, సాయి నామము ఒక అద్భుతమైనటువంటి సంఘటన. దానిని అర్థం చేసుకోవటానికి మీరు నేను ఇవాళ చెప్తున్నటువంటి మాటలలో మీకు బాధ కలిగించేటటువంటి ఏదైనా ఒక మాట నేను మాట్లాడుంటే అది కేవలము నా యొక్క ఆర్తిని మీతో పంచుకోవటానికి తప్ప మిమ్మల్ని కించపరచడానికి నేను మాట్లాడటం లేదు అని గుర్తుంచుకోండి. నేను చెప్పిన మాటల వల్ల మీకు ఏదైనా బాధ కలిగితే ముందే నేను మిమ్మల్ని క్షమాపణ కోరుకుంటున్నాను. ఎందుకు అంటే కోరితే పలికేటటువంటి దైవము, అడిగితే ఇచ్చేటటువంటి దైవము. మన జీవితాలలో ఉండేటటువంటి ప్రతి కష్టాన్ని కూడా నేను తీసివేస్తాను అని చెప్పేటటువంటి దైవము మన మధ్య ఉన్నా కూడా దాన్ని ఉపయోగించుకునే పాటి జ్ఞానము మనకి లేదు. ప్రతి ఊళ్ళో కూడా మూడు ఆలయాలు ఉంటూ ఉండాలి. ప్రతి ఊళ్ళో కూడా చాలా జాగ్రత్తగా వినండి. ఈరోజు మన యొక్క ఈ సత్సంగము మీ జీవితాన్ని మార్చివేయవచ్చు, మీ ఇళ్లలో ఉన్నటువంటి సమస్యలను తీర్చివేయవచ్చు, మీ ఇంట్లో పెళ్లి కాని పిల్లలుంటే వాళ్ళకి పెళ్లి అయిపోవచ్చు, ఉద్యోగం లేనటువంటి చదువుకున్నటువంటి పిల్లవాళ్ళు ఉంటే వాళ్ళకి ఉద్యోగం దొరకవచ్చు, రోగగ్రస్తులై ఉంటే వాళ్ళ రోగాలు నివారింపబడవచ్చు. కానీ ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. ఆ విధంగా మన యొక్క జీవితాలలో ముఖ్యంగా భారతదేశంలో శిరిడీ సాయి యొక్క అవతరణ ఒక అద్భుతమైనటువంటి వరప్రసాదము, మహాద్భుతమైనటువంటి వరప్రసాదము. కేవలము ధూని ద్వారా తన యొక్క నైష్టికమైనటువంటి నిత్యాగ్నిహోత్రము యొక్క రూపకల్పన ద్వారా మనము నిత్యాగ్నిహోత్రము కాకపోయినా సాయి యొక్క దేవాలయంలో ఉన్నటువంటి విభూతి మీ కోరికల్ని ఖచ్చితంగా తీరుస్తుంది. ఆ తీర్చడానికి కావలసినటువంటి మానసిక స్థితి, మన జీవితాలలో ఏమి చేస్తే ఈ సాయి దేవాలయము ఒక కామధేనువుగా, ఒక కల్పవృక్షముగా, మీరు కోరిన కోరికలు తీర్చేటటువంటి వరప్రసాదినగా మార్చుకోవాలో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అది చెప్తున్నప్పుడు నేను కొన్ని కటువుగా చెప్పినా నేను ముందే చెప్తున్నాను. నేను ఈ కటువుగా చెప్పడానికి కారణం ఏంటి అంటే నా బాధ మీతో పంచుకోవటానికి ఇంత అద్భుతమైనటువంటి అవకాశం ఉన్నా, ఇంత అద్భుతమైనటువంటి అవతారము యొక్క మూర్తి మన మధ్య ఉన్నా కూడా ఎందుకు పనికిరానిటువంటి వాళ్ళలాగా, వర్షం కురవలేదు అంటే ఏం చేయాలో తెలియటం లేదు. ఈనాడు సాయిని ఉంచుకుని, సాయి దేవాలయాన్ని ఉంచుకుని ప్రకృతిని శాసించగలిగేటటువంటి ఒక వ్యక్తి కేవలము నా ఫోటో పెట్టుకోండి చాలు నేను మీ మధ్యనే ఉన్నాను అని నిరూపిస్తున్నటువంటి వ్యక్తి, కానీ మీరు ఆయన వైపు చూస్తే కదా ఆయన మీకు పనికొచ్చేది, ఆయన చెప్పింది వింటే కదా మీకు జరిగేది ఏదైనా. అద్భుతమైనటువంటి కేంద్రంగా విలసిల్లవలసినటువంటి సాయి యొక్క దేవాలయాలు ఇందుకు ఇలా ఉన్నాయంటే మన యొక్క అవగాహన లోపము వల్ల. ఎవరో ఒక ఆమె
వీధిని అంటారాంట. ఎందుకు వీధిని అంటారాండి? తెలుసా మీకు? డాన్స్ చేయడం చేతగాక. ఇది నేను హిందీలో ఉన్నటువంటి సామెత చెప్పాను, తెలుగులో ఆ సామెత ఉందో నాకు తెలియదు. హిందీలో ఏమంటారు అంటే దాన్ని నాచిన ఆవే ఆమ్గాని తేడా. నాకు డాన్స్ చేయటం రాదు, కానీ నాకు డాన్స్ చేయటం రాదు అని ఒప్పుకోం, వీధి వంకర అంటాం. సాయి దేవాలయాన్ని ఉపయోగించుకోకుండా, అసలు దేవాలయాలనే ఉపయోగించుకోకుండా మా జీవితాలలో కష్టాలు ఉన్నాయని ఏడ్చేటటువంటి దద్దమ్మల్ని ఎవరు ఏమి చేయగలడు? దేవాలయాల గురించి నేను మాట్లాడుతున్నాను సార్, సాయి గురించి ఏం మాట్లాడటమే. దేవాలయాలన్నీ కూడా ఎందుకు ఉన్నాయి? మన కష్టాలు తీర్చడానికి, మన కోరికలు తీర్చడానికి. మరి మేము వెళ్తున్నామండి గుడికి, మా కష్టాలు తీరటం లేదండి. ఎందుకు తీరటం లేదు అంటే ఉపయోగించుకోవటం చేత కావటం లేదు. దాన్ని మనము అవగాహన చేసుకుని మన జీవిత విధానాలలో ఏ విధమైనటువంటి మార్పులు చేసుకుంటే మనం కోరిన కోరికలన్నీ తీరుతాయి. నువ్వు ఏదైనా కోరుకో, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను తెలిసి నా వ్యక్తిగతమైనటువంటి అనుభవంతో చెప్తున్నాను, నేను నా స్నేహితుల యొక్క అనుభవంతో చెప్తున్నాను. నేను మీరు ఏదైనా కోరుకోండి, ఎంత అసంభవమైనటువంటి కోరికైనా కోరుకోండి, జరిగి తీరుతుంది. అందులో ఎలాంటి వ్యక్తి ముందు? ఇక్కడ సయోధ్య ఉండాలి. ఆ సయోధ్య ఉండాలి అనేటటువంటి దానికి ప్రతి ఊళ్ళోనూ కూడా మూడు ఆలయాలు ఉండాలి అని మొదలెట్టాను నేను. ఆ మూడు ఆలయాలు ఏంటో చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఒకదాన్ని ఏమంటామంటే మనం గ్రంథాలయము అంటాం, స్కూల్స్ అంటాం, చదువు నేర్పేటటువంటి ఆలయాలు ఉండాలి, సరస్వతి నిలయాలు ఉండాలి ప్రతి ఊళ్ళో కూడా. మనం ఈనాడు మన పిల్లలకి ఇష్టం లేకపోతే మేము చదువుకోవటానికి వెళ్ళము అని అంటే మీరు ఏం చేస్తున్నారు? బలవంతంగా వాళ్ళని ఏడిపించి అయినా మీరు స్కూల్కి పంపిస్తున్నారు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సాయి దేవాలయాన్ని మీరు ఉపయోగించుకోవాలి అంటే ఇప్పుడు మేము చెప్తున్నటువంటి ఉదాహరణలు మీరు మనసులో నాటుకోండి, ఖచ్చితంగా మీ కోరికలు తీరుతాయి. అసంభవం కాదు అది. మీకు తెలియాలంటే ఎలా చేసుకోవాలో, అందులో భారతీయులకు అది చెప్పవలసినటువంటి అవసరమే లేదు అసలు తెలుసు. ఎందుకో మర్చిపోయాం మనం. పిల్లలు స్కూల్కి వెళ్ళకపోతే ఖచ్చితంగా ఏడిపించేలా వాళ్ళని పంపిస్తాం. స్కూల్కి పంపించదలుచుకున్నప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్కి పంపిస్తాం. కష్టమైనా, మనకి ఆర్థికంగా దానికి తగినటువంటి తాహతు లేకపోయినా, అక్కడ డిసిప్లిన్, డ్రెస్సు, జోళ్ళు, మేజోళ్ళు, నెక్టైలు అన్ని కావాలి అంటే అవంతా కొని మరీ వ్యాసం వేసి పంపిస్తాం మనం. దానికి కావలసినటువంటి ఖర్చుకి వెనకాడము, దానికి ఏ విధమైనటువంటి పరికరాలు కావాలో, దానికి ఏ విధమైనటువంటి పనిముట్లు కావాలో అవంతా ఏర్పరచుకుంటాం మనం. అంతే తప్ప నేను స్కూల్లో పేరు రాయించేశానండి నా పిల్లవాడిని, నేను ఇంటి దగ్గరే ఉంచుకుంటానండి అంటే వాడికి చదువు రాదు. మేము ఇళ్లలోనే కూర్చుని దేవుణ్ణి ప్రార్థిస్తామంటే మీకు భగవంతుడి యొక్క కృప రాదు. దేవాలయానికి, విద్యాలయాలకు ఎలా వెళ్తున్నారో ఆ మానసిక స్థితిలో మీరు ప్రతిరోజు రావాల్సిందే. మీకు భగవంతుడి యొక్క అనుగ్రహం ఎందుకు రావటం లేదు అంటే మీరు దేవాలయాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి తప్పు మీరు ఏం చేస్తున్నారు అంటే, నేను ఉన్నానయ్యా బాబు నా వైపు మీరు చూడండి అంటే ఆయన వైపు తప్ప మీరు ప్రపంచం అంతా చూస్తున్నారు. మరి ఆ తప్పుని సవరించుకోండి. మీరు సాయిని పెట్టుకుంటే లాభంలే, ఉపయోగించుకోవటం నేర్చుకోండి. ఆయన ఉపయోగపడటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇందాక విద్యాలయాల గురించి చెప్తున్నాను నేను. మీ పిల్లలకి చదువు రావాలి అంటే ఒక రోజులో రాదు అని మీకు తెలుసు. మీరు ఏమీ ఇవ్వకుండా ఎవడో వచ్చి మీ పిల్లలకి చదువు చెప్పడు. ఒకవేళ మీరు మీ పుస్తక విద్యాలయాలకి పిల్లల్ని పంపించి మేము పుస్తకాలు కొనవండి, చదువు రాదు. కానీ ఇదంతా ఉన్నా అక్కడ పాఠం చెప్పేటటువంటి వాడు పాఠం చెప్పను అని అంటే కూడా విద్య రాదు. చేత మీ వైపు నుంచే కాదు, విద్యాలయాలలో గురువుల వైపు నుంచి, టీచర్స్ వైపు నుంచి కూడా రియాక్షన్ ఉండాలి. వాళ్ళు కూడా చెప్పడానికి రెడీగా ఉండాలి. మిగతా దేవతలు
ఇవ్వటానికి రెడీగా ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ సాయి మాత్రం ఇవ్వటానికి రెడీగా ఉన్నాడు, అందులో మీకు ఎవ్వరికీ డౌట్ లేదు అని నా ఉద్దేశం. అనుమానం ఉందా మీకేమైనా? అనేక సార్లు ఆయన నిరూపించుకున్నాడు, ఇప్పుడు కూడా నిరూపిస్తాడు. కానీ ఒక అడుగు మీరు ముందు వేస్తేగా, మేమేమండి, నేనేం చేసేది? ఇందాక నేను చెప్పాను, నేను కొన్ని కటువుగా మాట్లాడితే క్షమించేయండి నన్ను. ఆ కటువుగా మాట్లాడటంలో ఉన్నటువంటి కారణం ఏంటి అంటే, నా ఆర్తి మీకు తెలియాలని తప్ప. అంచేత నేనేమంటాను అంటే, సాయి దేవాలయం ఉన్నా కూడా మీరు ఇలా ఏడుస్తూ ఉన్నారు అంటే అది మీ కర్మ, క్షమించండి. మీకు కోపం వస్తే కేవలం నా బాధ చెప్పడానికి చెప్పాను తప్ప మిమ్మల్ని కించపరచడానికి నేను చెప్పలేదు. సాయిని పెట్టుకుని ఎందుకు ఏడుస్తున్నారు మీరు? సాయిని పెట్టుకునే వర్షాలు కురవటం లేదు, తిండి లేదు, ఇది లేదు, అది లేదని ఎందుకు ఏడుస్తున్నాం మనం? కొంచెం ఆలోచించుకోండి, మీరు కొంచెం ఆలోచించుకోండి, ఎక్కడ తప్పు జరుగుతుంది? నా సమాధి పలుకుతుంది, నా శరీరం లేకపోయినా కూడా నేను ఉన్నాను అని నేను మీకు నిరూపిస్తాను అంటే మీరు ఇక్కడికి రాకపోతే, విద్యాలయాలకు వెళ్ళకపోతే చదువు ఎలా రాదు, దేవాలయాలకు రాకపోయినా భగవంతుని అనుగ్రహం రాదు. మన ఋషులు వాళ్ళు మూర్ఖులాంటి సర్వవ్యాప్తి అయినటువంటి దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు అని ఋషులకి తెలియదా? రెండు దేవాలయాలు పెట్టారు వాళ్ళు. ఇంట్లో కూర్చొని చదువుకోవచ్చు కదా, ఇందుకు మీ పిల్లల్ని విద్యాలయాలకు పంపిస్తున్నారు? ఇంట్లో కూర్చోబెట్టి చదివించుకోండి. ఓపెన్ యూనివర్సిటీస్ వచ్చేసినా కూడా ఇంట్లో కూర్చొని చదువుకుంటామని ఎవడో అంటాం లేదే, కానీ మేము ఇళ్లలోనే కూర్చుని భగవంతుడు అనుగ్రహం పొందుతాము అనే భ్రమ మీకు ఎందుకుంది? ఆలోచించుకోండి. తెలియక కాదు, భారతీయులకి నాకంటే ఎక్కువ భగవతత్వం తెలుసు ఉన్న ప్రతి వ్యక్తికి అని నాకు తెలుసు. కేవలం ఏంటి అంటే మనం మర్చిపోయాం అంతే. మర్చిపోయాం ఒకటి, రెండోది అందరూ అలాగే ఉన్నారు కనుక మనం తప్పు చేస్తున్నాము అనేటువంటి భావన కలగటం లేదు. అందరూ అలాగే ఉన్నారు కదా. నేను ఒక ఉదాహరణ, మా గురువు గారి దగ్గర హిమాలయాలలో ఆయన సేవ చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన ఒక కథ చెప్పేవారు నాకు ఎప్పుడు. ఆ కథ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. తిరుగు పొరుగు రాజ్యాలు ఉండేవి. తిరుగు పొరుగు రాజ్యాలు ఉన్నాయంటే కొట్టుకోవడం ఖాయం కదా, కొట్టుకుంటున్నారు. ఒక రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళకు ఒక అద్భుతమైనటువంటి ఆలోచన వచ్చింది, మనం ఎందుకు ఇలా కొట్టుకోవటం? పక్కన ఉన్నటువంటి రాజ్యంలో ఉన్న బావులన్నిటిలోనూ కూడా విషం కలిపేద్దాం, వాళ్ళకి మతిపోయేటట్టు చేద్దాం, అసలు మనకి గొడవే ఉండదు అనుకున్నారు. సరే, ఆలోచన వచ్చింది, పక్క రాజ్యానికి వెళ్ళారు. వాళ్ళు తాగేటటువంటి బావిలో విషం కల్పించారు. రెండు బావులలో వాళ్ళు విషం కలపలేకపోయారు. రాజుగారికి నీళ్లు వెళ్ళేటటువంటి బావిలో, మంత్రి గారికి నీరు వెళ్ళేటటువంటి బావిలో. రెండో రోజు పొద్దున్నే ఆ రాజ్యంలో వాళ్ళు లేచారు, అందరూ నీళ్లు తాగారు. రాజుగారు నీళ్లు తాగారు, మంత్రి గారు నీళ్లు తాగారు. రెండు మూడు గంటలు అయిపోయిన తర్వాత ఊళ్ళో వాళ్ళందరూ చర్చించుకుంటున్నారు, రాజుగారికి పిచ్చి పెట్టింది, మంత్రి గారికి పిచ్చి పెట్టింది, పిచ్చి ఎవరికి పెట్టింది? ఆ విషయాన్ని తాగినటువంటి వాళ్ళకి. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఆ విషపు నీరు తాగనటువంటి వాళ్ళకి పిచ్చి పెట్టింది అనుకుంటున్నారు. సరే, రాజుగారు మంత్రి గారిని అడిగారు, పెద్ద గొడవ వచ్చి పడిందయ్యా, చాలా పెద్ద గొడవ వచ్చి పడింది, ప్రజలందరూ నిన్ను నిన్ను పిచ్చి పెట్టిన వాళ్ళు అంటున్నారు, ఇట్లా మనం ఏం చేద్దాం? ఎందే పని చేయాలి రాజా, మనమైనా ఆ నీళ్లు తాగేసి పిచ్చివాళ్ళం అవుతున్నాం, గొడవ వదిలిపోతుంది, లేదు అంటే దేశం వదిలి వెళ్ళిపోదాం. ఉదాహరణ అర్థమైంటుంది మీకు, అర్థం కాదు అని నేను అనుకోను, కానీ ఒకవేళ అర్థం కాకపోతే అర్థం చేసుకోండి. ఎవరో కొంతమంది మన దేశం మీద ఆక్రమణ చేసి వాళ్ళ విషాన్ని మనకి ఎక్కిస్తే, ఆ విషాన్ని కరెక్ట్ అనుకుని సవ్యమైనటువంటి మార్గంలో సాయి లాంటి వ్యక్తులు వచ్చి మీరు ఇలా జీవించాలి రా అని చెప్తే అది తప్పుడు మార్గము అనుకుని భ్రమలో ఉన్నటువంటి వాళ్ళు దయచేసి నిద్ర లేవండి. ఇప్పటికే చాలా చాలా సంవత్సరాలు మనము కోల్పోయాము.
సాయి శరీరం వదిలేసి 70 సంవత్సరాలు అవుతోంది, ఆల్మోస్ట్ 40 సంవత్సరాలు అవుతోంది, అయినా సాయిని ఉపయోగించుకోవటం మనకి చేత కాలేదు. ప్రతి ఊళ్ళో ఉండవలసినటువంటి విద్యాలయం గురించి చెప్పాను ఇప్పుడు నేను, ఎలా ఉపయోగించుకుంటున్నారో ఆలోచించుకోండి విద్యాలయాన్ని మీరు. అలాగే ప్రతి ఊళ్ళో ఉండవలసినటువంటి ఇంకొక ఆలయము వైద్యాలయము. వైద్యాలయానికి మీరు వెళ్ళినప్పుడు అక్కడున్నటువంటి డాక్టర్, అక్కడున్నటువంటి వైద్యుడు, నేను మీకు వైద్యం చేయను అంటే మీరేం చేయలేరు, మీరు ఎంత బాధపడుతున్నా. ఒప్పుకోవలసింది ఎవడు? అక్కడున్నటువంటి డాక్టరు. నేనున్నాను, మీరేం గాభరా పడకండి, మీకు ఆరోగ్యం బాగులేకపోతే నా దగ్గరికి రండి, నేను మీకు వైద్యం చేస్తాను, ఆరోగ్యం ఇస్తాను అని చెప్తే అటువంటి వైద్యుడు ఉన్న వైద్యాలయానికి మీకు వెళితే మీ రోగం తగ్గుతుంది. అవునా? నేను ఉన్నాను రండి నా దగ్గరికి అని దేవాలయం నుంచి సాయి ఎలుగెత్తి పిలుస్తూ ఉంటే రాలేనటువంటి మూర్ఖులకి కష్టాలు తప్ప ఇంకేం ఉంటాయి? ఉపయోగించుకోండి. నిరంతరము ఇందాక నేను చెప్పాను కదా, మీకు కొంచెం బాధ వేసినా ఆ బాధ వల్ల మీరు మారగలిగితే సాయి తత్వాన్ని అర్థం చేసుకుని ఆ సాయి మూర్తిని మీరు నడిపించగలిగితే నడుస్తాడు ఖచ్చితంగా, రకరకాలుగా నడుస్తాడు. మీరు గుర్తించగలిగితే లక్ష్మి నా ఆకలి వస్తుందమ్మా అన్నాడు ఒకసారి సాయి. సాయంత్రం 4 గంటలైంది. సాయి అడిగితే పెట్టని వాళ్ళు ఎవరు? గడగడగడ ఆవిడికి చేయగలిగినంత చేసుకుని వచ్చి సాయి దగ్గరికి వస్తే సాయి ఏం చేశాడో మీకు తెలుసు కదా, తను పిల్లలు ఎవరు పెట్టాడు తెలుసు కదా, చీవలకి కుక్కలకి దోమలకి పెట్టాడు. వీళ్ళు చాలా బాధపడింది. స్వామి నువ్వు తింటావని నేను తెస్తే నువ్వు తినకుండా జంతువులకు పెడుతున్నానేంటి అంటే ఏం చెప్పాడు సాయి? ఆ రూపంలో కూడా నేనే తింటున్నాను. ఒక వ్యక్తి ఉబ్బసంతో బాధపడుతూ ఉంటే ఊపిరి తీల్చుకోలేనటువంటి స్థితిలో ఉంటే సాయి అందించాడు, నాయన పెరుగు తినద్దు అన్నాడు. ఏది వద్దంటావో అది తినాలనిపిస్తుంది తమా, సరే మామూలుగా పెరుగు తినకపోయినా వద్దు అనగానే కావాలనిపిస్తుంది. సాధారణంగా నేను చాలాసార్లు చూశాను చాలా మంది ఇళ్లలో ఒంటిగంట ఒట్టిగంట ఉన్నారా మధ్యాహ్నం అయిపోతుంది, ఏమండి భోజనానికి రండి, పిల్లలు భోజనానికి రండి, టైం అయిపోతుంది అంటే రారు. బై ఛాన్స్ ఇవాళ ఉపవాసం ఉన్నాం అనుకోండి 9 గంటల నుంచి ఆకలిస్తుంది. మీకు అనుభవం ఉందా లేదా? ఇది అనుభవం లేకపోతే ఈసారి గుర్తు చేయాలి. రేపు ఉపవాసం చేద్దాం అనుకోండి మీకు ఇప్పటి నుంచి ఆకలిస్తుంది. వద్దు అన్నది చేస్తాను తప్ప చెయ్యండి అన్నది చేయలేం మనం. తమాషా చూడండి మన జీవితంలో ఉన్నటువంటి బలహీనత, ఆ బలహీనత మీరు పోగొట్టుకోండి. ఉద్దేశంగా ఉంది, మందు ఇచ్చాడు సాయి. నాయన నువ్వు పెరుగు తినద్దు అన్నాడు. ఈయన మధ్యాహ్నం ఆర్తికి వెళ్ళినప్పుడు ఒక పిల్లి వచ్చి తినేసేది. ఈయనకు 2 మంది ఉంది. ఒకరోజు ఏం చేశాడు, ఆర్తికి వెళ్ళలే, భార్యను ఆర్తికి పంపించాడు, కాచు కూర్చుంది.
ఆధ్యాత్మిక విద్య, యోగ విద్య, ఇలా ఏ పేరైనా పెట్టుకోండి మీరు, ఈ పేరుతో మనం నేర్చుకునేటువంటి విద్యకి 2 ముఖ్యమైనటువంటి లక్షణాలు ఉంటాయి. ఒకటి, మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఈ 3 అంచెలలో కూడా మనం చేసేది 2, ఒకటి సేవ, 2 సంయమనము. ఈ 2 జరుగుతున్నంత వరకు మీరు కరెక్ట్ మార్గంలో ఉన్నట్టే. దాన్ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం మనం. ఆ ప్రయత్నం చేస్తుందో మనం నేర్చుకున్నటువంటి మొదటి పాఠం ఏంటి అంటే, మనకి భగవంతుడు ఇచ్చినటువంటి ఇంద్రియాలు 5 ఉన్నాయి. ఈ 5 మళ్ళా 2 2గా మారుతాయి, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంటే మొత్తము 10 ఇంద్రియాలు ఉంటాయి మనకి. ఈ 10 ఇంద్రియాలను మనము దురుపయోగం చేస్తున్నాం తప్ప సదుపయోగం చేయటం లేదు. ఇది మనకి ఎప్పుడు అర్థమవుతుందో అప్పుడు మనం యోగ మార్గంలో ప్రవేశించినట్టే. ప్రతి ఇంద్రియాన్ని మనం దురుపయోగం చేసుకుంటున్నాం. కన్నుని దురుపయోగం చేస్తున్నాం. ఏ విధంగా దురుపయోగం చేస్తున్నాం? చెడు మాత్రమే చూస్తాం, మంచి చూడము. ఇంచేత మంచి చూసేటటువంటి అలవాటు మనం చేసుకోవాలి. అది సేవాభావం. ప్రతి వ్యక్తిలోనూ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మీరు ఏ దృష్టితో చూస్తున్నారు అనేది, చెడు చూస్తే నాశనం వైపుకి, బాధ వైపుకి, దుఃఖం వైపుకి మనం వెళ్తున్నాం. మంచి చూస్తే సుఖం వైపుకి, శ్రేయస్కరమైనటువంటి మార్గం వైపుకి మనం వెళ్తున్నాము. ఇది చూపుకైంది మాటకి. ఒక్క మంచి మాట మనం మాట్లాడాం. ఇంట్లో ఆహారం తింటూ ఉంటాం కొన్ని ఏళ్ల తరబడి. ఒకరోజు ఉప్పు కొంచెం ఎక్కువ అవుతుంది, లేకపోతే ఒకరోజు కొంచెం కారం ఎక్కువ అవుతుంది, ప్లేటు తీసి బయట పారేస్తాం. కానీ ఏళ్ల తరబడి కమ్మగా భోజనం చేస్తూ ఉంటే ఒక్కసారి అయినా నోరు తెరిచి బాగుంది అనో. మనం వాక్ని ఎంత బాగా ఉపయోగం చేసుకుంటున్నామో చూశాం కదా. మంచిగా ఉంటే మాత్రం ఒప్పుకోం, చెప్పం. చెడు అవుతే మాత్రం చెలామణ తిట్టేస్తాం. చేయవలసింది ఏంటి అసలు? మంచిగా ఉంటే పొగడండి, చెడుగా ఉంటే మాట్లాడకండి. ఆ తప్పు చేస్తాం మాటల ద్వారా. ఎప్పుడూ మనం చేసేటటువంటిది ఏంటి అంటే, ఎదుటివాడిని ఎలాగ మనం బలహీనపరచగలమో అలా బలహీనపరుస్తాం మనం. మన పిల్లవాడు చదువుకుంటూ ఉంటాడు, నీకేమొస్తుందిరా, నువ్వేమీ అధైర్యపడకు, నీకు బాగా మార్కులు వస్తాయి అని చెప్పే తండ్రిని తల్లిని ఇంతవరకు నేను చూడలేదు. మీరెక్కడైనా చూశారేమో చెప్పండి, వెళ్లి వాళ్ళ కాళ్ళకి ముక్కుతా నేను. చూశారా ఎక్కడైనా మీరు? తల్లిదండ్రుల ఆశీర్వాదం ఎలా ఉంటుంది పిల్లవాడికి? నువ్వేం చదువుతారా, నీకేం చదువు వస్తుందిరా, పక్కింటి వాడిని చూడు, ఆ పక్కింటి వాడు మీ పక్కింటి వాడిని చూపిస్తాడు. సర్వనాశనం చేసుకుంటున్నాం మనం వాక్. దీనికి మహాభారతంలో చాలా అద్భుతమైనటువంటి ఉదాహరణ ఇస్తాడు కృష్ణ సారథ్యము, శల్య సారథ్యము. కృష్ణుడు రథం నడుపుతూ ఉంటే బలహీనుడైపోయినటువంటి, నేను యుద్ధం చేయలేను అని చేతిలో కాళ్ళు వణికించుకుంటూ ధనస్సుని బాణాలని కింద పడేసినటువంటి వ్యక్తి చేత మళ్ళీ బాణాలు ఎత్తేటట్టు చేస్తాడు. అటువైపు శల్యుడు కర్ణుడికి అర్జునుడిని గెలిచేటటువంటి సంపూర్ణమైనటువంటి వరప్రసాదాలు ఉన్నాయి. స్వయముగా అర్జునుడి యొక్క తండ్రే ఒక బాణం ఇచ్చాడు, నువ్వు ఈ బాణం ఎవరి మీద వేస్తే వాడు గ్యారంటీగా చనిపోతాడు అని. అలాంటి బాణం ఉంచుకున్నా కూడా ఓడిపోయాడు. మనమందరం కూడా మన జీవితాలను ఇలాంటి సారథ్యం వాడికి అప్పజెప్పాము. మన నోరు మనకి అలాగే పనిచేస్తుంది. గంటసేపు ధ్యానం చేయమంటే గంటసేపు ఎక్కడ కూర్చుంటాం మాస్టారు, 10 నిమిషాలు కూర్చుంటే చాలు. ఆ 10 నిమిషాలను నేను ఒప్పుకున్నాననుకోండి, అప్పుడు మీరేమంటారంటే 5 నిమిషాలు చాలు. కానీ సినిమాకి వెళ్ళి 3 గంటలు కూర్చుంటారు. మీలో కూర్చొని వాళ్ళు ఎవరైనా ఉన్నారా సినిమా మధ్యలో? నేను కూర్చోలేక లేచి వచ్చేసాను, మీకేం తెలుసు మాస్టారు, చాలా కష్టపడ్డాను అని ఎవరైనా అన్నారా? ఇంద్రియాల యొక్క దురుపయోగము, మనస్సు యొక్క దురుపయోగము, మాటల యొక్క దురుపయోగం వల్ల మనం ఇలా బాధపడుతున్నాం తప్ప భగవంతుడికి మన బాధకి ప్రమేయము లేదు అన్నది ముందు అర్థం చేసుకోవటమే యోగము. తప్పు మీరు చేసి భగవంతుడి మీద పడతారేంటి? మాట కరెక్ట్గా లేదు, చూపు కరెక్ట్గా లేదు, వినికిడి కూడా కరెక్ట్గా లేదు. వింటే మంచి మార్గంలో పడిపోతాము. ఇందుగలడు అందులేడు, సందేహము వలదు చక్రి సర్వోపగతుడు, అందందే కలడు దానవాగ్రని. వింటే చూస్తే కాదు. అదేనా శ్లోకం పద్యం? మీరు కాస్త జాగ్రత్తగా పోతను రాసింది అర్థం చేసుకోండి. భగవంతుణ్ణి మీరు చూడదలుచుకుంటే వింటే చూడగలరు తప్ప చూద్దామంటే చూడలేరు. వింటామంటే అర్థం ఏంటి? పెద్దవాళ్ళు చెప్పిన మాట వింటాం, గురువులు చెప్పినటువంటి మాట వింటాం. మేము వింటూనే ఉన్నాం కదండి గంటల తరబడి. వింటామంటే అర్థం ఏంటి? ఆచరణ చేయటం. నా మాట వింటే నువ్వు బాగుపడతావు అన్నావు అనుకోండి, వాడు వింటూనే ఉన్నాడుగా. వింటే అంటే అర్థం ఏంటి? అక్కడ ఆచరణ చేయాలి. ఆచరణ నేను మీకు చెప్పాను. నేను గంటలు నామాన్ని కనుక మీరు మనస్ఫూర్తిగా ఉచ్చారణ చేస్తే, చాలా మంది నేను చూశాను టీవీ చేస్తూ నామజపం చేసుకున్నామండి అంటారు. ఎంత వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళు అసలు వాళ్ళకి చేతులు ఎత్తి మొక్కాలి ఉండి. రెండు పనులు చేయగలుగుతున్నారు. అలాంటి టీవీ చూసేస్తున్నారు, అలాగే వంట పని చేస్తున్నామని చేసుకుంటున్నాం. అది తప్పే, వంట పని చేస్తున్నామని చేసుకోండి, అది వద్దు అని నేను అంటానులే. ఇతర దానికంటే మీరు వంట చేస్తున్నామని చేసుకుంటే మంచిదే, ఆహారానికి మంచి తరంగాలు వస్తాయి, ఆహారం తీసుకున్న వాళ్ళు కాస్త బుద్ధిమంతులు అవుతారు. కానీ నామం చేసుకునేది కూర్చొని చేసుకోవాలి, ఒక చోట పొద్దున్న అరగంట సాయంత్రం అరగంట ఖచ్చితంగా మీరు చేసుకుంటేనే నేను చెప్పేది మీకు మంచి మార్గంలో పడుస్తుంది, ఖచ్చితంగా మీ జీవితాలు మారిపోతాయి. ఆచరణ ఉంటే వింటే విన్న మంచి మాటలను ఆచరణలో పెట్టగలిగినప్పుడే మీరు విన్నట్టు లెక్క, లేకపోతే మీరు వినలేదు, ఇంద్రియాలని దురుపయోగం చేసుకున్నారు మీరు. కానీ ఈ మధ్యలో ఎవరినో మనం తిట్టామనుకోండి, మాస్టర్ అంతా చెప్పారు, అసలు ఏం చెప్పారో నాకు గుర్తులేదు కానీ నేను తిట్టారు, అది గుర్తుంటుంది, తమాషాదే. అంటే మీరు విన్నదేంటి? తిట్లు మాత్రమే, మిగతా అది వినలే, ఆ తప్పు చేయకండి. అప్పుడు మన జీవితాలు సహజంగానే మంచి మార్గంలో పడిపోతాయి. ఇంద్రియాలను ఉపయోగించుకోవటం నేర్చుకోండి. ఇప్పుడు మీరు ఇంద్రియాలను ఉపయోగించుకోవటం లేదు, ఇంద్రియాలు మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నాయి. డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, లేకపోతే హార్ట్ ట్రబుల్, క్యాన్సర్, ఇప్పుడు ఇంకో కొత్త రోగం కూడా వచ్చింది, ఎయిడ్స్. ఈ రోగాలన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఇంద్రియాన్ని మీరు సదుపయోగం చేసుకోవటం లేదు. అంతే, ఇంద్రియాన్ని కరెక్ట్ చేసేసుకుంటే ఈ రోగాలు పోతాయి. డాక్టర్ అక్కర్లే, ఆహారాన్ని కరెక్ట్ గా మీరు తింటే ఇటు బీపీ ఉండదు, అటు డయాబెటీస్ ఉండదు. ఆహారంలో పూర్తిగా మార్పు చేసుకుంటే చాలు. నాకు పర్సనల్ గా నాకు జరిగిన సంఘటన ప్రతి చోట నేను చెప్తాను. నేను ఎందుకు చెప్తానంటే, మీరు చెప్పినట్టు నేను చేశాను, మాకు బాధ తగ్గింది అని చెప్పేవాడు ఒక్కడైనా కనిపిస్తాడేమో, రెండేళ్ల బట్టి ఈ మాట చెప్తున్నాను నేను, ఒక్కడ కనిపించలే. ప్రతి కుటుంబంలోనూ ఖచ్చితంగా డయాబెటిక్ వాళ్ళు ఉండుంటారు, ఒకవేళ లేకపోతే పక్కింట్లో ఉండుంటారు, గ్యారంటీ. ఇంకోటి కూడా నాకు అనిపిస్తోంది ఏంటంటే, నేను ఇప్పుడు చెప్తున్నటువంటి మాటలను విని ఆచరించకపోతే అతి త్వరలో ఎలాంటి రోజులు వస్తాయంటే, ఏమయ్యా నీకు డయాబెటీస్ వచ్చిందా లేదా? రాలేదా, త్వరలో వస్తుందిలే. నాకు వచ్చేసింది, నీకు రాలేదా? ఆహారం, ఆహారంలో మార్పు లేకపోవటం వల్ల. అంటే ఇప్పుడు నేను ఏ ఇంద్రియం గురించి చెప్తున్నాను? నాలిక, రుచి, దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోవటం వల్ల. రెండేళ్ల కిందట ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకునేవాడిని, రోజుకి 75 యూనిట్లు, మామూలుగా 10 యూనిట్స్ చాలు. నేను అందులో కూడా చాలా గొప్పవాడిని, పెద్ద రోగిని. అంటే 75 యూనిట్స్ ఇంజక్షన్ తీసుకోవాల్సి వచ్చేది, 4 మాత్రలు వాడాల్సి వచ్చేది దాంతోపాటు డయాబెటీస్ కి. అయినా అది కంట్రోల్కి వచ్చేది కాదు. సరే, ఆహారంలో మార్పు తీసుకోవడానికి నేచర్ కేర్ హాస్పిటల్కి వెళ్ళిన రెండో రోజు మందులు మానిపించేశారు వాళ్ళు. అప్పటి నుంచి ఇప్పటి వరకు డయాబెటీస్ కి నేను మాత్రలు వాడటం లేదు, 2 ఏళ్ళైంది. కానీ ఇది విన్నవాళ్ళు ఎవరు కూడా నేను మీరు చెప్పినట్టు చేస్తాను మాస్టారు, నాకు డయాబెటీస్ నయం అవుతుందా అని అడిగిన వాళ్ళు లేరు. అడిగిన ఇద్దరు నా స్నేహితుల్ని నేను బలవంతంగా 2 రోజులు నేను తింటున్నట్టు ఆహారం తినిపించాను. 2 రోజులకి వాళ్ళు డయాబెటీస్ లేదు. 3వ రోజు మళ్ళీ మొదటికి వచ్చేసారు వాళ్ళు, మళ్ళీ డయాబెటీస్ వచ్చేసింది. కారణం ఏమిటి? మీరు యోగ విద్య నేర్చుకుంటామంటారు, దేవుడిని గురించి చదువుతామంటారు, ఆహారాన్ని నియంత్రణ చేసుకోలేనటువంటి వాడు భగవంతుడి దగ్గరికి ఏం వెళ్ళగలడు? మీరు అది అర్థం చేసుకోవాలి. అది మన తప్పు కాదు, అది మన ఇంద్రియాల తప్పు. ఇంద్రియానికి నువ్వు లొంగిపోతే అట్ట, మనం పని మనిషిని పెట్టుకున్నామండి. ఏం చేస్తున్నట్టు పని మనిషి కండిషన్స్ పెట్టింది, రాగానే కాఫీ ఇవ్వాలి. ఆ కాఫీ కూడా మీరు తాగినట్టు ఇస్తే ఒప్పుకోను నేను, స్ట్రాంగ్ గా పాలు ఎక్కువ వేసి ఇవ్వాలి. దాని తర్వాత టీవీ సీరియల్ వచ్చే టైం అప్పుడు నేను టీవీ చూస్తా. కొన్ని వేల కోట్ల సంవత్సరాలు బట్టి ఒక కేసు పెండింగ్ లో ఉందిట. ఈ కథ చదివినప్పుడు నేను ఆనందించాను. మన కోర్టులోనే కాదు, భగవంతుడి యొక్క కోర్టులో కూడా కేసులు పెండింగ్ గానే ఉందన్నాడు. ప్రతిసారి ఆ కేసు మూవ్ అవుతుంది. మరి మీరేమైనా సొల్యూషన్ ఇవ్వగలరేమో చూసుకోండి. చీకటి సూర్యుడి మీద కేసు పెట్టింది, ఎప్పుడో సృష్టి ఆదులు. ఏమని కేసు పెట్టింది అంటే, ఈ సూర్యుడు పరమ గుండ ఆతతాయి, నన్ను ఒక్క క్షణం కూడా ఒక చోట విశ్రాంతిగా ఉండనివ్వడు, నేను అతను రాగానే పారిపోవాల్సి వస్తుంది, నన్ను పారద్రోలిస్తున్నాడు. మరి ఇది చాలా తప్పు. భగవంతుడి సృష్టిలో ఇలాంటి అసమానతలు ఉండకూడదు. మరి మీరు ఏదైనా ఒక నిర్ణయం ఇవ్వండి అంటే, మరి కోర్టులో వచ్చిన పెద్ద కూడా ఏంటి అంటే ఇద్దరు ఉండాలి పార్టీలు, కేసు నడవాలంటే ఇద్దరు ఉండాలిగా. అంచేత ఏమైనా ఆర్డర్ రాశాట అంటే, సరే సూర్యుడు గారిని తీసుకురండి, సూర్యుడు గారు చీకటి ఎదురెదురుగా ఉన్నప్పుడు సాల్వ్ చేసేద్దాం అన్నట్ట. ఇప్పటి వరకు చేతగాలేదు మనుషులు ఎవరికి కూడా సూర్యుడు చీకటిని ఎదురు ఎదురుగా పెట్టడం. కోరికలున్నటువంటి మనస్సుని భగవంతుణ్ణి కూడా ఎదురెదురుగా పెట్టలేరు, కలవరిద్దరు యోగం రాదు. అంచేత కనీసము మీరు ధ్యానం చేసుకుంటున్నప్పుడు, జపం చేసుకుంటున్నప్పుడు కోరికలు పక్కన పెట్టుకోండి. కోరుకోవద్దంటే మామూలు టైంలో కోరుకోండి, ఆయన ముందు కూర్చున్నప్పుడు ఈ కథలు గుర్తు చేసుకోండి, ఈ సంఘటనలు గుర్తు చేసుకోండి. తండ్రి నాకు చేత కావటం లేదు, నా మనస్సు వెంపర్లాడిపోతోంది, ఇంత కష్టంగా ఉంది నాకు, దీన్ని నేను భరించలేకుండా ఉన్నాను, నేను నీ ముందుకు వచ్చేశాను, నువ్వు గ్యారంటీగా నామాన్ని చేస్తూ ఆయన ముందు నుంచుండిపోతే అది ఉండవు ఆ కష్టాలు మీ దగ్గర, అసంభవం. అది కష్టాలు భగవంతుడు ఓ చోట ఉండలేవు, ఐశ్వర్యము దారిద్ర్యము ఓ చోట ఉండలేదు. విభుడైనటువంటి వాడి దగ్గర, ప్రభు అయినటువంటి వాడి దగ్గర మీ బాధలు ఎలా ఉంటాయి? నేను భగవంతుడు విగ్రహం మీద కూర్చున్నానండి, అయినా బాధలున్నాయండి అంటే కరెక్ట్గా కూర్చోలేదు. ఈ కథ గుర్తుంచుకోండి అని చేత ఎప్పుడు కూడా. ఇంకో కథ నారదుడికి సంబంధించినటువంటి కథ. నారదుడు ఒక అడవిలోంచి ప్రయాణం చేస్తున్నాడు, మళ్ళా ఇద్దరు స్నేహితులు అక్కడ తపస్సు చేసుకుంటున్నారు, సాధన చేసుకుంటున్నారు, బాగానే చేసుకుంటున్నారు, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నిజంగా వాళ్ళు స్నేహితులే, ఇందాక చెప్పినటువంటి స్నేహం కాదు, వాడికంటే నాకు రెట్టింపు రావాలనేం కాదు, ఎవరికి ఎంత వచ్చినా పర్వాలేదు. అంతేతంటే ఈ కథ వినున్నారు వాళ్ళు ఆల్రెడీ, అంటే ఎప్పుడో ప్రహ్లాదాశ్రమానికి వచ్చి ఈ కథ వినుంటారు వాళ్ళు. అంచేత వాళ్ళు ఆ పోటీలేం పట్టలే వాళ్ళు, నాకు వాడికంటే నాకు ఎక్కువ రావాలని, నాకు కావాల్సింది, నాకు సుఖంగా ఉండాల్సింది, ఇస్తే చాలు అని ఇద్దరు నిర్ణయం చేసుకుని తపస్సు చేసుకుంటున్నారు. నారదుడు వెళ్తున్నాడు, నారదుడిని చూశారు ఇద్దరు. చూశాక నారదు దగ్గరికి వెళ్ళి, స్వామి మీకు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది వైకుంఠంలో, ఒక్కసారి మా ఫైల్ ఎక్కడుందో చూడండి, మేము చాలా ఎడబట్టి తపస్సు చేస్తున్నాం, అసలు ఇంతకీ మా తపస్సు ఎప్పటికీ పూర్తి అవుతుంది, ఎప్పటికి మాకు భగవత్ సాక్షాత్కారం అవుతుంది, ఎప్పుడు మేము లైన్లో పడతాం, కాస్త ఫైల్ మూవ్ చేయండి, మీరు మూవ్ చేస్తే చాలా తొందరగా పనులు అయిపోతాయట, మూడు లోకాల్లోనూ మీరు మంచి ఏజెంట్లు మీరు, సరే తానికి ఉంది తప్పనిసరిగా చేసి పెడతానన్నాడు. వెళ్ళాడు, చూశాడు, సరే మళ్ళా సంచారం చేసుకుంటూ అడవి గుండా మళ్ళా వెనక్కి తిరిగి వస్తుంటూ వీళ్ళు ఆపారు. ఆపి, ఏం స్వామి మా ఫైల్ సంగతి ఏం చేసావు, ఎలా ఉంది, ఇప్పుడు మన హైదరాబాద్ లో ఫైల్ ఎక్కడొచ్చిందని అడుగుతుంటాం కదా, అలా అడిగాడు వాళ్ళు. అడిగితే ముందు ఎవరికి చెప్పేది అన్నాడు. ఏమనుకునే, సరే వాళ్ళు కొట్టుకుంటారు, ముందు నాకంటే ముందు నాకని, సరే వాళ్ళు నిర్ణయించుకునే లోపల నేను మళ్ళీ మూడు లోకాలు తిరిగి వచ్చేవచ్చని. కానీ మీరు ఈ కథ వినున్నారు కదా ఇందాకటి కథ, అంతే వాళ్ళే ముందు ఎవరికి చెప్పినా పర్వాలేదండి, మీ ఇష్టం, మీరు ఎవరికైనా చెప్పేయండి అన్నాడు. సరే అయితే నీకు చెప్తానన్నాడు ఒకడికి. సరే రెండవ, సరే వాడికి చెప్పండి ముందు అన్నాడు. నాయన నీకు భగవత్ సాక్షాత్కారం ఇంకో నాలుగు జన్మల తర్వాత జరుగుతుంది అన్నాడు. వాడి గుళ్ళు మండిపోయింది. నేలబట్టి నేను తపస్సు చేస్తూ ఉంటే ఇంకా నాలుగు జన్మల నేను ఇంకా పూజ చేయను, ఏమి చేయను, లేచి వచ్చాడు. రెండోవాడు నారదుడు, మరి నాదేంటి స్వామి అన్నాడు. చెప్పనయ్యా, చాలా నాలుగు జన్మలు పడుతుందంటేనే వాడు పూజ మానేసి వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఆ పాప నాకు చుట్టుకుంటుంది, నేనేదో మామూలుగా ఉన్నది ఉన్నట్టు చెప్పాను అక్కడ, నేనేమో అబద్ధం చెప్పలేను, మరి ఇప్పుడు ఎట్ట అన్నాడు. ఇంకా వీరికి టెన్షన్, చెప్పేసేయండి ఏం పర్వాలేదు నేను తట్టుకుంటాను అన్నాడు. ఏమీ లేదయ్యా, చెట్టు కింద కూర్చున్నావు కదా, ఈ చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని జన్మలు పడుతుందన్నాడు, నీ కర్మ ఏం చేస్తావు అన్నాడు. వాడు డ్యాన్స్ చేయటం మొదలెట్టేటవాడు ఆనందంతో, అడవిలో ఎన్ని చెట్లు ఉన్నాయో, చెట్లకి ఎన్ని వేల 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 కోట్ల కోట్ల ఆకులు ఉన్నాయో, అన్ని జన్మలు అనలేదు, ఒక చెట్టు ఆకులే కదా, తక్షణం ఆకాశం అయిందని ఆయన నీకు వచ్చేసింది సిద్ధి. సబూరి సాధనలో ఆ నిశ్చిత నివాళ చేశానో నాకేం లాభం అయింది, భలే భలే తారసపడుతూ ఉంటారు మనుషులు నాకు. మాస్టారు మీరు ధ్యానం చేసుకున్నాం తలనొప్పి వచ్చింది అందుకని ధ్యానం మానేశాను అంటే, ధ్యానం చేయకపోతే తలనొప్పి రాలేట వాడికి, ఎప్పుడు ధ్యానం చేస్తేనే తలనొప్పి వచ్చింది వాడికి, ఏంటి వేషాలు, ధ్యానం చేస్తే ఉన్న తలనొప్పి పోతుంది, తప్పితే ఉన్న తల కూడా పోవచ్చు, అంటే అహంకారం. అంతే తప్ప తన్నపులేని రావు. కానీ మనం మంచి పని చేసి మంచి పని చేయటం వల్ల చెడు ఫలితం వచ్చింది అనుకునేటటువంటిది కలియుగంలో ప్రధాన దోషంగా అనిపిస్తుంది నాకు. నేను పూజలు చేయటం మానుకున్నామండి, మా ఇంట్లో పూజలు అచ్చి రాలేదు. ధన్యోస్మి. ఆ మూర్ఖత్వం యొక్క పరాకాష్ఠ చూడండి. భగవన్ నామము, పతిత పావనమైనటువంటి భగవన్ నామం మీకు చెడు చేసింది. అది నమ్మేవాళ్ళు ఉన్నారు ప్రబుద్ధులు ఈ కాలంలో. మూర్ఖత్వం, దానికి ఎవడు ఏ గురువు ఏం చేయలేడు. కానీ నేను ఒకటి నిర్ణయించుకున్నాను, నాకు తెలిసింది స్పష్టంగా, నేను చెప్పింది కరెక్ట్ అని మాత్రం నేను అంటాను, అది గుర్తుంచుకోండి. మీకు నచ్చితే మీ మనస్సుకే అది లాజికల్ గా ఉంది, హేతుబద్ధంగా ఉంది, కరెక్ట్ అనిపిస్తే ఆచరించండి. కానీ నాకు నచ్చింది మాత్రం బగలగొట్టి చెప్పదలుచుకున్నా. ఇంతే అంటే స్పష్టంగా చెప్పకపోవటం వల్ల చాలా చాలా దోషాలు వస్తున్నాయి. భగవద్గీతలో స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయ, అతి పెద్ద భయాన్ని కూడా చిన్న ధర్మాచరణ తీసేస్తుంది అంటే, నువ్వు ధర్మాచరణ చేసి పూజలు చేసి కష్టాలు వచ్చాయంటావేంటి, ఎందుకు అసలు అలాంటి భావన ఏర్పడుతుంది. అలాంటి భావనని వృద్ధి చేసేటటువంటి పండితుల్ని గుండేసి కొట్టేయండి, మీకు పాపం రాదు. రాక్షసుల్ని చంపితే పాపం రాదు కదా. నువ్వు భగవన్ నామం చేసావు కనుక నీకు కష్టాలు వచ్చాయి అని ఎవరు చెప్పినా కూడా వినకండి. దానివల్ల రావు, పోతే కష్టాలు పోతాయి, కానీ నామం వల్ల కష్టాలు రావు. ఏ నామైనా ఉంటాయి, మీరు మళ్ళా బీజాక్షరాలు చేస్తే కష్టాలు వస్తాయా మాస్టర్? ఏమి రావు. ఇంకా బీజాక్షరాలు చేస్తే ఇంకా ఫలితాలు ఎక్కువ వస్తాయి. ఒక పక్క భగవంతుడికి మనం ఏం పేరు పెట్టుకుంటామంటే కరుణాసాగరుడు, ప్రేమసాగరుడు అని. ఆ కరుణాసాగరుడు ప్రేమసాగరుడికి వాడి పేరు చెప్పితే కోపం వచ్చిందిట. ఎలా నమ్ముతున్నారు మీరు అది? ఎందుకు నమ్ముతున్నారు? అవంతా మీ కర్మది, మీ పురాకృతమైనటువంటి పాపము మిమ్మల్ని దారి మళ్లించేటటువంటి వ్యక్తుల రూపంలో వచ్చింది అని గుర్తుంచుకోండి. ఏ నామైనా ఒకటి అది గుర్తుంచుకోండి. ఏ నామము మోర్ పవర్ఫుల్ లెస్ పవర్ఫుల్ కాదు. నన్ను చాలా మంది అంటారు, మాస్టర్ మీరు గాయత్రి చేస్తున్నారా, వెరీ పవర్ఫుల్. ఏంటి వెరీ పవర్ఫుల్? రామనామము వెరీ పవర్ఫులే. ఇంకా నా ఉద్దేశంలో అసలు రామనామము గాయత్రి మంత్ర వివరణ చెప్తుంది. అసలు రామాయణం వాల్మీకి ఎందుకు రాశాడు అంటే గాయత్రి మంత్ర వివరణ ఎవరికి అర్థం అవటం లేదు, గాయత్రి మంత్రాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఎవరికి తెలియటం లేదు, కనుక దాన్ని అర్థమయ్యేటట్టు చెప్పడానికి రామాయణం రాశాడు అని చెప్తారు. 24,000 రామాయణంలో ఉన్నటువంటి శ్లోకాలకి, ప్రతి 1,000 నామాలకి ఒక నామము గాయత్రి మంత్రాక్షరంతో సంయుక్తమై ఉంది. గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి 24 అక్షరాలకి ఒక్కొక్క అక్షరానికి 1,000 శ్లోకాలు చొప్పున ఆయన వివరణిస్తూ రాశాడు రామాయణాన్ని. అంచేత రామనామం గాయత్రి కంటే ఎక్కువ పవర్ఫుల్. రామనామం చేసుకుంటే ఏమవదు, గాయత్రి వెరీ పవర్ఫుల్, లలిత ఇంకా పవర్ఫుల్. ఎవరు చెప్పాడో వీళ్ళకి అది పవర్ఫుల్ అని. పవర్ఫుల్ ఎలక్ట్రిసిటీ వెరీ పవర్ఫుల్. ముట్టుకుంటే షాక్ కొడుతుంది. మరి పెట్టుకోకండి కరెంట్, ఎందుకు పెట్టుకుంటున్నారు? కరెంటు తీసి ఆయన ఇంట్లోంచి. రామనామం మీకు షాక్ ఇస్తుందో లేదో నాకు తెలియదు, కానీ గాయత్రి మంత్రం షాక్ ఇస్తుందో లేదో నాకు తెలియదు, కానీ కరెంటు షాక్ ఇస్తుంది, వెరీ పవర్ఫుల్. మరి కరెంటు మానేస్తున్నావా? కానీ కరెంటుకి బుద్ధి లేదు, ఎవడు చేపెట్టాడు, షాక్ కొట్టచ్చా వాడి షాక్, అదంతా ఆలోచించాను, చేపెట్టావు కొట్టేస్తుంది. కానీ నామము పతితపావనమైనటువంటి నామము, అనాథలకు నాథ అయినటువంటి నామము, దానికి బుద్ధి ఉంది, ఆ నామానికి జ్ఞానం ఉంది, సర్వజ్ఞత్వం ఉంది, దానికి తెలీదా మిమ్మల్ని ఎలా కాపాడాలో, అది మాకు కష్టాలు తెచ్చిపెట్టింది అని మానేస్తారు. అది కలియుగ రాక్షసుల యొక్క ప్రభావం బయటపడింది దాంట్లోంచి. ఎవడో ఏం చేయలేదు అని చెప్పి ఎవడో ఒకడు స్పష్టంగా ఇది చెప్పే ధైర్యం ఉన్నాడు చెప్పాలి, చెప్పండి. అది ఎవడైనా మీకు అలా అంటే, నువ్వు రాక్షసుడివి, నువ్వు మమ్మల్ని భగవన్ మార్గం నుంచి చితులు చేయటానికి వచ్చినటువంటి రాక్షసుడివి, నేను నీ మాట వినను. ప్రహ్లాదుడికి వచ్చినటువంటి కష్టాలు నాకు తెలిసి ప్రపంచంలో ఎవరికీ వచ్చిండవు. కానీ మీరు ఆ కష్టాలన్నీ చదువుకుంటారు తప్ప ప్రహ్లాదుడు ఏం చేశారో గమనించుకోరు. ఖచ్చితంగా ప్రహ్లాదుడికి నారాయణ నామం వల్లే కదా కష్టాలు వస్తున్నాయి. అక్కడ వద్దనే కదా అంటున్నాడు నారాయణ నామం. అంచేత కష్టాలన్నీ ఎందువల్ల వచ్చాయి? నారాయణ నామం వల్ల వచ్చాయి. కానీ ఆ కష్టాలు ప్రహ్లాదుడిని బాధ పెట్టలేదు, అది గమనించరే మీరు. ప్రహ్లాదుడికి ఏం కష్టం రాలే, ఇన్ని కష్టాలు పెడుతున్నటువంటి హిరణ్యకశిపుడు చచ్చాడు. ప్రహ్లాదుడు ఆనందంగానే ఉన్నాడు, తర్వాత కొన్ని 1,000 సంవత్సరాలు పరిపాలన చేశాడు. జత నామం ఏం చేసింది? కష్టాలు నీకు అనుభూతి కాకుండా చేసింది. పని కట్టుకుని నిన్ను ఎలాగైనా హింసించాలి అనుకునేటటువంటి వాడిని ఆ నామం ఏం చేసిందంటే మీరు కష్టపడకుండా చేసింది, కష్టాలు తెలియకుండా చేసింది. ఇంచేత శ్రవణము, ఈ కథలన్నీ వినటం వల్ల, మననం చేసుకోవటం వల్ల, దాని తర్వాత కీర్తనం, సరే మాకు అర్థమైంది ఇంకా మేము ఆ నామాన్ని ఎలాగ జపం చేస్తాం, కీర్తనం చేస్తాం అనేటటువంటి, ఇవి మూడు ఆధారభూతమైనటువంటి భక్తి యోగానికి మెట్టులు. ఇక్కడ కర్మ ఏం లేదు, మీరు చేసినటువంటి కర్మకి చాలా రెట్లు లాభాలు వస్తాయి. ఇక్కడ కర్మయోగంలో రుణానుబంధంలో నేనేం చెప్పాను, నువ్వేం చేసుకుంటే అంత వస్తుంది, నువ్వు ఎంత చేసుకుంటే అంత వస్తుంది. ఇక్కడ మాత్రము నువ్వు చేసుకున్న దానికి అనంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. భక్తి యోగంలో ప్రేమ బంధంలో అతి ప్రేమతో కుచేలుడు కొన్ని అటవులు తీసుకెళ్లాడు, అంతే తెలుసు కదా కదా, అతి ప్రేమగా ఆయన అటుకులే తిన్నాడు. మూడో పిడత పెట్టుకోపోతూ ఉంటే రుక్మిణీదేవి వచ్చి ఆపేస్తుంది, బాబు నాయన చాలు ఇచ్చేసింది వాడికి, వాడి కారానికి తెలియదు ఇంత ఇచ్చేశాడని. తర్వాత తెలిసింది తిరిగి వచ్చాక. అలాగే మీకు ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఈ నామము, ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఈ యజ్ఞాలు, ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఈ కర్మకాండల యొక్క ఫలితాలు ఎప్పుడో అనంతంగా మీ దగ్గరికి వస్తాయి. అవి వస్తాయి అనేటటువంటి విశ్వాసమే శ్రద్ధ. అవి వస్తాయి, వచ్చేంత వరకు మేము ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతామే అనేది సబూరి, దాన్నే సాయి నిష్ఠ సబూరి అని అన్నాడు. ఇంచేత ఈ భక్తి మార్గంలో ఇవి రెండు మీకు ఆయుధాలు, ఒకటి ఓపిక సహనము, రెండోది నిష్ఠ. నిష్ఠ అంటే ఏంటి, నేను చేస్తాం ఇది ఖచ్చితంగా ఇది మంచి ఫలితాలే ఇస్తుంది అనేటటువంటి భావన. అంచేత ఈ విధంగా మనము భక్తి యోగంలో ఉన్నటువంటి తొమ్మిది మెట్లలో మూడు మెట్లు అర్థం చేసుకున్నాం, శ్రవణం, మననం, కీర్తనం, దీని తర్వాత అర్చనం, పాదసేవనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం అనేది మెల్లిగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కానీ ఇంకోటి చెప్తాను నేను, ఎంత చేసినా మంచి ఆలోచన ఒకటి మీ మనసులో ఉంటే మీరు అదృష్టవంతులు.